Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి అక్షరాల పూదోట కార్యక్రమం డిసెంబర్ 3, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ అక్షరాల పూదోట కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పేసపాటి. ఈనాటి అక్షరాల పూదోట కార్యక్రమంలో మనం విందాం మేటి రచయిత అయినటువంటి శ్రీమతి మన్నెం శారద గారు రచించిన కథల్ని. కథల్లోకి వెళ్లే ముందుగా మేటి కథ విశారద మన్నెం శారద అనే శీర్షికతో ఈ కథల్లోని గురించి మరొక రచయిత అయిన శ్రీ ఎంఎస్వి గంగరాజు గారు అందించిన అమూల్యమైన వాక్యాలను విందాము. గత వారం కొన్ని వినిపించాను కదా, ఈ వారం కూడా మరికొన్ని విందాం. గృహకృత్యాలలో తలమునకలవుతూ బాధ్యత గల ఉద్యోగస్తురాలుగా విధులు నిర్వహిస్తూ కలంకారీ పని చేపట్టి పుంఖాను పుంఖాలుగా రచనలు చేసిన ఈవిడ ఒక సవ్యసాచిని కాదనగలమా? కథావస్తువు ఎన్నుకోవడంలోనూ శైలి శిల్పంలోనూ ఈవిడకో ప్రత్యేకత ఉంది. స్త్రీవాది అనలేను కానీ ఎక్కువ కథలు నేను చదివినవి స్త్రీల సమస్యలపై పరిభ్రమించేవే అనిపించింది. భాషలో పొదుపు, సుదీర్ఘ వర్ణనలు లేకుండా ఉండడం కథకి కావలసిన ప్రాథమిక లక్షణాలలో ముఖ్యమైనవి. ఈ లక్షణాలను ఒడిసిపట్టుకున్న రచయిత్రి శారద గారు అంటున్నారు శ్రీ ఎంఎస్వి గంగరాజు గారు. వారు మరికొన్ని వాక్యాలను ఈ కథలను ఉద్దేశించి ఏమన్నారో వచ్చే వారం వినిపిస్తాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోయే సమయం అయింది కదా, మరి మొదటి కథ వినేద్దామా? ఈ కథ పేరు పరిష్కారం. మరి ఈ కథలో సమస్య ఏంటి? మరి సమస్య ఉంటేనే కదా పరిష్కారం ఉంటుంది. కనుక ఈ సమస్య ఏంటి, దానికి రచయిత్రి సూచించిన పరిష్కారం ఏంటి, ఎవరిదా సమస్య, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందామా? నేను కోర్టుకి బయలుదేరబోతుండగా ఫోను గణగణలాడింది. చిరాగ్గా రిసీవర్ని హుక్ మీద నుంచి ఎత్తిన నేను అవతల వైపు నుంచి జాహ్నవి గొంతు విని సంతోషంగా ఏంటి జాని అన్నాను. ఇంత దూరం నుంచి నా గొంతు గుర్తుపట్టేశావా అంటీ అంది జాహ్నవి ఆశ్చర్యపోతూ. నువ్వు మా చేతుల మీద పెరిగిన పిల్లవోయ్, హైదరాబాద్ నుంచే కాదు అమెరికా నుంచైనా గుర్తించగలను. ఇంతకీ పొద్దుటే ఫోన్ చేశావు, ఏంటి సంగతి అన్నాను. ముఖ్యమైన సంగతే, అమ్మ సాయంత్రం మద్రాస్ ఎక్స్ప్రెస్కి బయలుదేరుతోంది, రేపు స్టేషన్లో రిసీవ్ చేసుకోవు అంది జాహ్నవి వేడుకోలుగా. నేను రిసీవ్ చేసుకోకపోతే మీ అమ్మ మద్రాసులో మిస్ అయిపోతుందా? మీ అమ్మ ఇక్కడే చదువుకొని 25 ఏళ్ళు కాపురం వెలగబెట్టింది అన్నాను జాహ్నవిని ఉడికిస్తున్నట్టుగా. అది కాదా అంటీ, అమ్మ ఆరోగ్యం బాగాలేదు, సరిగ్గా రాగలదో లేదోనని అంది. ఈసారి నేను ఉలిక్కిపడ్డాను. ఏం జరిగింది జాని, ఏంటి ట్రబుల్ అన్నాను ఆదుర్దాగా. నథింగ్ టు వర్రీ ఆంటీ, అమ్మ మొన్న డాబా మీద నుంచి దిగుతూ కొద్దిగా స్లిప్ అయి పడింది, అప్పటి నుంచి రికవర్ కాలేదు. అంటే ఫ్రాక్చర్స్ ఏమైనా? నోనో, అసలు జారింది 3 మెట్లపైనుంచే, ఎక్స్రే తీయించాను, కొద్దిగా బెనకడం మినహాయించి పెద్ద దెబ్బలేం తగలలేదు, ఇప్పుడు అది కూడా లేదు, షీఈస్ ఫిజికల్లీ ఆల్ రైట్ అంది జాహ్నవి. దెన్ వాట్ అన్నాను ఆశ్చర్యంగా. మమ్మీ ఎందుకో ఈ మధ్య ఎవరితోనూ మాట్లాడడం లేదు, అన్నయ్య కూడా ఈ మధ్యన చాలా వర్రీ అవుతున్నాడు. అంత యాక్టివ్గా ఉండే అమ్మ అలా స్తబ్దంగా ఉండడం చూస్తుంటే నాకు చాలా దిగులుగా ఉందాంటి అంది జాహ్నవి. ఆ అమ్మాయి గొంతులో నొక్కిపట్టిన దుఃఖం వణుకు రూపంలో నా చెవుల్ని సోకుతోంది. జాహ్నవి చిన్నపిల్లేం కాదు, ఎంఎస్ చేసి 6 ఏళ్ళుగా డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తి, అయినా తల్లి బాధకి కారణం కనుక్కోలేకపోతుందంటే నమ్మశక్యం కావడం లేదు. ఒకవేళ ఏమైనా ఏదైనా దాస్తుందా అని కూడా అనిపించింది నాకు. ఏమీ అనుకోకపోతే మీ వదిన ఏదైనా హర్ట్ చేసిందా, కొత్త పిల్ల కదూ అన్నాను. చా, అదేం లేదా అంటీ, వదిన చాలా మంచిది, అమ్మని దేవతలా చూస్తోంది. మరి ఏంటమ్మా మిస్టరీ అన్నాను. అది నువ్వే తెలుసుకోవాలంటీ. అమ్మ నువ్వు ఎంత క్లోజ్ ఫ్రెండ్సో నాకు తెలుసు. ఏదైనా ఉంటే అమ్మ నీకు తప్పక చెబుతుంది. అందుకే బలవంతంగా నీ దగ్గరికి పంపుతున్నాను. ఏమిటి, దాన్ని నా దగ్గరికి పంపడానికి బలవంతం కూడా చేయాల్సి వచ్చిందా? అంత మారిపోయిందా అన్నాను కోపంగా. కోపం తెచ్చుకోక ఆంటీ, అమ్మ అలా మారిపోబట్టే కదా ఈ బాధ. నేను లెటర్ రాస్తాను, అమ్మకి ఈ సంగతులేం చెప్పకుండా రిసీవ్ చేసుకో. వీలైతే 4 రోజులు కోర్టుకి డుమ్మా కొట్టేసాయే అంది జాహ్నవి నవ్వుతూ. ఎంత స్వార్థమే నీకు, మీ అమ్మ కోసం నేను కోర్టుకి సెలవు పెట్టేయాలా? నువ్వు మాత్రం ఇంచక్క లేని రోగాలు సృష్టించి 2 సొరుగులు నింపుకుంటావన్నమాట అన్నాను నిష్ఠూరం నటిస్తూ. నా వృత్తి ప్రాణానికి సంబంధించింది, నువ్వు కోర్టుకి వెళ్ళకపోతే నష్టం ఏమీ రాదులే. 4 నిర్దోషులు శిక్ష తప్పించుకొని బయటపడతారు, తిమ్మిని బమ్మి చేయడమేగా మీ లాయర్ల పని అంది నవ్వుతూ. జాహ్నవి జోక్కి నేను నవ్వి, అమ్మ ఏం చేస్తోంది అన్నాను. కోఠి వెళ్ళింది నీకు గద్వాల చీర కొనడానికి. నా చీరల పిచ్చి సంగతి మర్చిపోలేదన్నమాట. నిన్ను ఏ విషయంలోనూ మర్చిపోలేదు అంటే, నీ దగ్గర కనగానే అమ్మ ముఖంలో మార్పు వచ్చింది. ఉంటాను, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది జాహ్నవి. వైదేహితో నా స్నేహం ఈనాటిది కాదు. ఇద్దరం కలిసి విజయవాడలో గ్రాడ్యుయేషన్ చేశాం. తర్వాత వైదేహి కొన్నాళ్ళు కమ్యూనిస్టు పార్టీలో పనిచేసింది. అప్పుడే జగదీశ్వరరావు గారితో పరిచయమైంది. ఆ పరిచయం ప్రణయానికి దారితీయడంతో పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారు. నేను లా చేస్తూ మద్రాసులో ఉండిపోవడంతో వాళ్ల ప్రేమ పెళ్లి విషయాలు అంతగా పట్టించుకోలేదు. నేను ప్రాక్టీస్ పెట్టిన 1 సంవత్సరానికి వైదేహి జగదీశ్వరరావు గారు మద్రాసు వచ్చి సెటిల్ అయ్యారు. మద్రాసు నుంచి వచ్చే ఒక ప్రముఖ దినపత్రికకి ఆయన చీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేసేవారు. ఆ రోజుల్లోనే జగదీశ్వరరావు గారితో వచ్చే కృష్ణతో పరిచయం అయింది నాకు. కృష్ణ ఆ పత్రికకి రిపోర్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. చివరికి మా ఇద్దరి పరిచయం పెళ్లికి దారితీసింది. మా పెళ్లి కూడా పెద్దలు అంగీకరించకపోవడంతో వైదేహి జగదీశ్వరరావు గారులే దగ్గరుండి పెద్దరికం వహించారు. దాంతో మా స్నేహం మరింత గట్టిపడింది. వైదేహి చూడడానికి చాలా నిరాడంబరంగా కనిపించేది. ఆశయాల్ని వల్లించడం, ఆవేశపడుతూ లెక్చర్లు దంచడం ఆమెకు చేతకాని పని. చేతల ద్వారా ఆమె కులాంతర వివాహాలని ప్రోత్సహించేది. వాళ్ళిద్దరూ ఎన్నో అలాంటి వివాహాలకి కర్రపెత్తడమే కాకుండా చేతనైనంతగా సహాయపడేవారు. కృష్ణకి నాకు కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడు వైదేహి ఎన్నో గంటల కాలాన్ని నా కోసం వెచ్చించి సత్తడానికి ప్రయత్నాలు చేసింది. అప్పుడు జాహ్నవి 2 ఏళ్ల పిల్ల, అరుణ్ ఇంకా పుట్టలేదు. కానీ మా మధ్య వచ్చిన విభేదాలు మామూలు సంసారానికి సంబంధించినవి కావు. కృష్ణకి స్త్రీలంటే ఉన్న న్యూనతాభావం నా ఆహాన్ని దెబ్బతీయడంతో సహజంగా ఒక పాలు ఆవేశం ఎక్కువైన నేను సమర్థించుకోలేకపోయాను. నా ఆత్మగౌరవం మా మధ్య ఉన్న అనురాగాన్ని జయించింది. దాంతో నేను అతని నుంచి విడాకులు తీసుకోక తప్పలేదు. మేము విడిపోవడం వైదేహికి జగదీశ్వరరావు గారికి ఎంతో బాధని కలిగించింది. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మేమిద్దరము మంచివాళ్ళమే. ఎవరిని తప్పు పట్టడానికి కానీ మందలించడానికి కానీ వాళ్ళకి వీలవలేదు. ఇండివిజువాలిటీ సమపాళల్లో ఉన్న స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా ఎక్కువ కాలం కలిసి ఉండలేరు. ఏం చేస్తాం అన్నారు జగదీశ్వరరావు గారు విచారంగా. తర్వాత మేమిద్దరం కూడా మరో వివాహం చేసుకునే ప్రయత్నం చేయలేదు. స్త్రీగా నేను చేసుకోకపోవడం అంత విచిత్రం కాదు, కానీ కృష్ణ ఇప్పటికీ అలానే ఉండిపోవడమే చాలా ఆశ్చర్యపడవలసిన సంగతి. కరుణ నిన్ను వంతగా ప్రేమిస్తున్నప్పుడు ఇలా విడిపోవడాలి దేనికి? ఆ డైవోర్స్ క్యాన్సిల్ చేసుకోకూడదు అని కూడా ఆయన ఒకసారి హెచ్చరించారట. గులాబీ పువ్వు అందంగా ఉందని ముళ్ళ కంపని కౌగిలించుకునే మనస్తత్వం కాదురా నాది. కరుణ అభిప్రాయాలు మగవాడి ఆహాన్ని క్షణక్షణం రెచ్చగొట్టేవి. ఐ కాంట్ అడ్జస్ట్ విత్ హర్ అని కృష్ణ అన్న సంగతి తెలిసి నేను కూడా రెచ్చిపోయాను. మాలతీలత మామిడి చెట్టును అల్లుకుంటుందేమో కానీ తుమ్మ మొద్దుని కాదు అన్నాను కసిగా. ఎంత దర్పంగా మాట్లాడినా రాత్రి అయ్యేసరికి ఒంటరితనాన్ని బాపుకోలేకపోయేదాన్ని. నా బాధ చూసి వైదేహి నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే అట్టి పెట్టుకుంది. అలా నాకు జాహ్నవి, అరుణ్ చాలా అలవాటైపోయారు. జాహ్నవి 9 సంవత్సరాల పిల్లగా ఉన్నప్పుడు జగదీశ్వరరావు గారికి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్లే లోపునే ఆయన ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఏ దురవలవాటు లేని జగదీశ్వరరావు గారు అలా మరణించడం చెప్పలేని దిగ్భ్రమకి గురిచేసింది. వైదేహిని ఓడించడానికి కూడా ధైర్యం చాలలేదు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ జంటని దేవుడు నిర్దాక్షిణ్యంగా విడదీయడాన్ని భరించలేకపోయాను. కానీ చాలా విచిత్రంగా వైదేహి ఆ పెను తుఫాను తాకిడికి నిలదొక్కుని బిడ్డల్ని దగ్గరికి తీసుకుంది. చిన్న పిల్లలా ఏడుస్తున్న నన్ను ఓరడించింది. ఎంతో మనోనిబ్బరంతో సింధూర అనే స్త్రీల మాసపత్రికని స్థాపించి ఎడిటర్గా నడపసాగింది. ఆమె మనస్థైర్యానికి నేనెంతగానో విస్తుబోయాను. జగదీశ్వరరావు గారి మరణం ఆమెను ఎంతగానో కృంగదీస్తుందని, ఆమె వేళ్లతో సహా పెకిలించబడ్డ వృక్షంలా కూలిపోతుందని అనుకున్న నేను ఆమె తిరిగి మామూలుగా విధులకు హాజరవడాన్ని చూసి ఆశ్చర్యపోయాను. తిరిగి నేను ఆమె కంటి నుంచి ఒక నీటి బిందువును కూడా చూడలేదు. పత్రిక వ్యవహారాలతో పాటు ఆమె జగదీశ్వరరావు గారు నిర్వహించిన సంఘ సంస్కరణ కార్యక్రమాల్ని కూడా సక్రమంగా నిర్వర్తించేది. ఫ్రెండ్స్, శ్రీమతి మన్నెం సారథి గారు రచించిన పరిష్కారం అనే కథ కొంత భాగం మీకు చదివి వినిపించాను కదా. మరి ఒక చాలా చిన్న విరామం తర్వాత కథలోని తరువాయి భాగం చదివి వినిపిస్తాను. అంతవరకు వింటూనే ఉండండి మైండ్ మీడియా.
మౌనం ఈ విజయం ఇదేనా తెలియ కానుక.
ఈ మౌనం ఈ విజయం ఇదేలే మగువ కానుక. ఈ మౌనం
ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక. ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక.
మమతలన్నీ తమకు తామే, మమతలన్నీ తమకు తామే అల్లుకొనిడి మాలిక.
ఈ మౌనం ఈ విజయం ఇదేనా తెలియ కానుక. ఈ మౌనం
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక.
కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతిక.
ఈ మౌనం ఈ విడియం ఇదేలే మగువ కానుక. ఈ మౌనం
ఏకాంతము దొరికినంత ఎడమో మాని వేడుక. ఏకాంతము దొరికినంత ఎడమో మాని వేడుక.
ఎంత ఎంత ఎడమైతే, ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక.
ఈ మౌనం ఈ విజయం ఇదేనా తెలియ కానుక.
ఈ మౌనం ఈ విడియం ఇదేలే మగువ కానుక.
అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భూమికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏల్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు, పెట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునః స్వాగతం. మనం వింటున్నాము శ్రీమతి మన్నెం శారద గారు రచించిన పరిష్కారం అనే కథని. మరి ఈ కథలో జగదీశ్వరరావు గారి మరణంతో మనసులో కుంగిపోయినా కూడా బయటికి కనబడనివ్వకుండా ఎంతో ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కొని తనే స్వయంగా ఓ పత్రికను కూడా నడిపిన వైదేహి మరి ఇప్పుడు ఎందుకు ఇలాగా స్తబ్దంగా మారిపోయింది? మరి ఆమె స్నేహితురాలు ఆమె సమస్యని తీర్చగలిగిందా లేదా? తీర్చగలిగితే ఎలా తీర్చింది? అసలు వైదేహికి వచ్చిన కష్టం ఏంటి? ఇవన్నీ తెలుసుకుందాము కథ యొక్క ఈ భాగంలో. కథలోకి వెళ్ళిపోదామా? ఒకరోజు ఆగలేక, నీ స్థైర్యం చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తోంది వైదేహి, నువ్వెలా అన్నయ్యని మర్చిపోగలిగావు అన్నాను. ఆమె శుష్కంగా నవ్వి, నేను ఆయన్ని మర్చిపోయానని ఎందుకు భావిస్తున్నావు? ఆయన ప్రతిరూపాలు అయిన పిల్లల్ని గాలికి వదిలేసి నేను ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలి? పిల్లలు కొరగాకుండా పోతే ఆయన ఆత్మ శాంతిస్తుందా? ఆయన వదిలేసి వెళ్ళిపోయిన బాధ్యతల్ని నిర్వర్తించడమే నా జీవితానికి మిగిలింది అంది ఆవేదనగా. నన్ను క్షమించు, అర్థం చేసుకోకుండా మాట్లాడానేమో అన్నాను బాధగా. ఇందులో క్షమాపణ కోరేదేముంది అంది నవ్వుతూ. ఆ తర్వాత వైదేహి పిల్లల్ని సున్నితంగా ట్రీట్ చేస్తూ క్రమశిక్షణతో పెంచి పెద్ద చేసింది. జాహ్నవిని డాక్టర్గా, అరుణ్ణి ఇంజనీర్గా తీర్చిదిద్దింది. జాహ్నవి ఇష్టపడిన ప్రదీప్తో వివాహం జరిపించింది. కట్నం తీసుకోకుండా అరుణ్కి పెళ్లి చేసింది. వాళ్ల కోసం పత్రికని వేరే సంస్థకి అమ్మేసి వాళ్లతో పాటు హైదరాబాద్ వెళ్ళిపోయింది. పిల్లలే లోకంగా బతికిన వైదేహిలో భర్త పోయినప్పుడు కూడా చోటు చేసుకుని స్తబ్దత ఎలా ఇప్పుడు చోటు చేసుకుంది? ఎందుకు వైదేహి అలా మారిపోయింది? ఆలోచిస్తూ కూర్చున్నాను. ఏమైనా రేపు వైదేహిని కలుసుకోబోతున్నానన్న ఆనందం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు కూడా. రైలు దిగుతూ నీరసంగా నవ్వింది వైదేహి. వైదేహి రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఒక్కసారే వృద్ధాప్యం మీద పడినట్లుగా మొహం వడిలిపోయింది, శరీరం కృంగిపోయింది. నలిగిపోయిన నేత చీరతో, జారిపోతున్న వేలుముడితో భారంగా దిగుతున్న వైదేహికి చెయ్యందించాను ఆప్యాయంగా. నా చేతి మీద తన భారాన్నంతా మోపి దిగింది వైదేహి. కారులో ఏం మాట్లాడలేదు. నేను ఇంటికి చేరాక తనకిష్టమైన పెసరట్లు టిఫిన్ చేసి పెట్టాను. నా ఇష్టాలు మర్చిపోలేదే నువ్వు అంటూ కొద్దిగా తింది వైదేహి. అదే, నేను స్వయంగా కోర్టుకి సెలవు పెట్టి మరీ చేస్తే అంతే తిన్నావు అన్నాను నిష్ఠూరంగా. ఆకలి చచ్చిపోయింది కరుణ అంటూ లేచిపోతున్న వైదేహిని మరేం రెట్టించలేదు నేను. వైదేహిని ఒక్క క్షణం కూడా వదలకుండా కబుర్లతో ఊదరగొట్టేశాను. పాండీ బజార్, పానగల్ పార్క్, మౌంట్ రోడ్, మెరీనా బీచ్, మద్రాస్ అంతా తిప్పాను. అయినా వైదేహిలో ఉత్సాహం చేసుకోలేదు. చివరికి తెగించి, వైదేహి నీలో చాలా మార్పు వచ్చింది అన్నాను. జీవితం పడమటకు వాలుతుంటే మార్పు రాకుండా ఎలా ఉంటుంది అంది నిర్లిప్తంగా. అది కాదు, నేను మాట్లాడుతూ ఉంటా. వయసు నీకు ఒక్కదానికే మీద పడిందా? నేను నీ వయసు దానే, ఇలా అయిపోయానా? ఆ మాటకొస్తే నీకు నీ పిల్లలు మనవలు ఉన్నారు, నాకెవరున్నారు చెప్పు అన్నాను. వైదేహి కాసేపు మాట్లాడలేదు. పిల్లలకి ఎప్పుడో రెక్కలొచ్చాయి, వాళ్ళ సంసారాలు వాళ్ళవి, నా అవసరం ఇప్పుడు ఎవరికి ఉంది అంది. అంటే వాళ్ళు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారంటావా? లేదు, నా అవసరం లేదని మాత్రమే చెబుతున్నాను. నీ పిచ్చి కానీ అవసరం లేకపోవడమేంటి? జాహ్నవి పిల్లల బాధ్యత నీది కాదా? రేపు అరుణ్కి పుడితే వాళ్ళని చూడనవసరం లేదా? తల్లితో పిల్లలకి అవసరం తీయడం అంటూ ఉండదు అన్నాను మందలింపుగా. వైదేహి తలదించుకుంది. ఆమె కళ్ళలోంచి నీళ్లు టప్పున జారిపడ్డాయి. నేను ఉలిక్కిపడ్డాను. వైదేహి ఏడుస్తున్నావా అన్నాను కంగారుగా. వైదేహి నవ్వడానికి ప్రయత్నించింది. ఎందుకో కారణం నా మనసు చాలా బలహీనమైపోయింది. నా పిల్లలు మంచివాళ్లే, నా కోసం తప్పించిపోతారు, కానీ ఏదో బాధ నా జీవితం ఇక అనవసరమని చెబుతోంది. మనవలు ఊటీలో చదువుతున్నారు, పిల్లలు ఉద్యోగాల పేరిట ఇంట్లో ఉండరు, వచ్చినా వాళ్ళ సంసారాలు వాళ్ళవి అంది. నాకు పరిస్థితి అర్థమైంది. ఈ సమస్యని ఎలా తీర్చాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాను. వారం రోజుల తర్వాత జాహ్నవి నుంచి వైదేహికి ఫోన్ వచ్చింది. మీ అమ్మాయి మాట్లాడుతోంది అంటూ రిసీవర్ వైదేహికి అందించి ఆమె ముఖ భంగిమల్ని గమనిస్తూ కూర్చున్నాను. వైదేహి మొహంలో ఎంతో మార్పు వచ్చింది. అలాగే అలాగే, రేపే బయలుదేరుతున్నాను, నీకే బెంగా అక్కర్లేదు, నువ్వేం కంగారు పడకు అంటూ ఫోన్ పెట్టేసి, రేపు నన్ను హైదరాబాద్ వెళ్ళాలి, టిక్కెట్ తెప్పించవు అంది. రేపే అంటే ఎక్కడ దొరుకుతుంది? అయినా వెళ్ళొచ్చులే, నీ అవసరం లేని వాళ్ళ కోసం అంత ఆరాటం దేనికి అన్నాను ఓరగా చూస్తూ. అది కాదు, ఊటీ పంపిన పిల్లలకి జబ్బు చేసిందట, అందుకని తిరిగి తీసుకొచ్చేశాడట అల్లుడు. నే వెళ్తే కానీ వాళ్ళని ఎవరు చూస్తారు అంది. బాగుంది, ఆ పిల్లలకి తల్లివి నువ్వు కాదుగా, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోలేరు అన్నాను. వాళ్ళు నా ఒళ్ళో పెరిగారు, నేను కాకపోతే వాళ్ళని ఎవరు చూస్తారు? ట్రైన్ టికెట్ దొరకపోతే ఫ్లైట్కి పంపించేయి అంది వేడుకోలుగా. సరే అన్నాను. మర్నాడు మీనంబాకం ఎయిర్పోర్ట్లో వైదేహిని ఫ్లైట్ ఎక్కించి ఇంటికొచ్చి జాహ్నవికి ఫోన్ చేశాను. మీ అమ్మ బయలుదేరింది, మరో గంటలో మీ ముందు ఉంటుంది అన్నాను. అమ్మ మారిందా అంది ఆతృతగా. ఎంతో ఉత్సాహంగా పరిగెత్తుకొస్తోంది. థ్యాంక్స్ ఆంటీ, నీ ప్లాన్ పారింది అంది. మీ నాన్న అర్థాంతరంగా పోయినా ఆమె మీకోసం బతికింది. మీ సంసారాలు మీకు వచ్చాక తన పని ముగిసిపోయినట్టుగా ఒంటరితనం ఫీల్ అవుతోంది. కనీసం మనవల బాధ్యతైనా ఆమె నెత్తిన లేకపోతే ఆమె మానసికంగా కుంగిపోతుంది. అందుకని ఆమెకు ఏ పని లేకుండా చేయకండి, ఆమె అవసరం చాలా ఉన్నట్టు ప్రవర్తించండి అన్నాను. థ్యాంక్ యూ ఆంటీ, అలాగే చేస్తాను. అమ్మని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటూ ఫోన్ పెట్టేసింది జాహ్నవి. ఒక సమస్య తీర్చగలిగినందుకు నాకు సంతోషం కలిగింది. కథ బాగుంది కదా ఫ్రెండ్స్? నిజంగానే చక్కని పరిష్కారం సూచించారు. ఇక్కడ ఆమె మానసికంగా ఒంటరితనం ఫీల్ అవుతోంది, ఫిజికల్గా ఆమెకి ఏ అనారోగ్యము లేదు, కనుక కాస్తో కూస్తో పని చెయ్యగలిగే పరిస్థితిలో కూడా ఉంది. కానీ పిల్లలు తల్లిని కష్టపెట్టకూడదు అనే ఉద్దేశంతో ఆమెని కంటికి రెప్పలా చూసుకుంటూనే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పరుగులు ఉరుకులు జీవితాలు కనుక ఈ రోజుల్లోని వాళ్ళు ఉద్యోగాల పేరిట బయటకు వెళ్ళిపోవడం, తల్లి మీద పిల్లల బాధ్యతను పెడితే ఆమె కష్టం అవుతుందని పిల్లల్ని ఎక్కడో పెట్టి చదివించడం, పైగా ఊటీలో అయితే మంచి చదువు ఉంటుంది అని, ఇవన్నీ కలిపి వైదేహిని చాలా కుంగదీశాయి. ఎప్పుడైతే పిల్లలు తిరిగి వచ్చేశారు అని తెలిసిందో వైదేహిలో తిరిగి ఉత్సాహం చోటు చేసుకుంది. అందుకనే ఆమెలో ఉన్న స్తబ్దత మొత్తం కరిగిపోయి తిరిగి ఉరకలెత్తుతో నదిలాగా పరుగులు పెట్టింది హైదరాబాద్కి. ఇది నిజంగానే మంచి పరిష్కారం. పెద్దవాళ్లతోటి వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని బట్టి మనం ప్రవర్తించాల్సి ఉంటుంది. అదే ఈ కథలో మనకి రచయిత్రి సూచించిన పరిష్కారం. ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో అక్టోబర్ 1987 ప్రచురించబడింది. మరి కథ చాలా బాగుంది కదా. తర్వాత కథ ప్రేమ ఓడిపోదు అనే కథను విందాము. ఒక చిన్న విరామం తర్వాత ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
నిలువవే వాళ్ళు కనుల దాన వయ్యారే హంస నడక దాన నినడకలు హొయలున్నది తాన నువ్వు పులుకుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు ఒలలనా అది నీకే తెలుసు. నిలువవే వాళ్ళు కనుల దాన వయ్యారే హంస నడక దాన నినడకలు హొయలున్నది తాన ఎవరని ఎంచుకొనినావో పరుడని భ్రాంతి పడినావో ఎవరని ఎంచుకొనినావో భ్రాంతి పడినావో సిగ్గుపడి తొలగేవో విరహాగ్నిలో నన్ను తోసిపోయేవో. నువ్వు పులుగుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలలనా అది నీకే తెలుసు. ఒకసారి నన్ను చూడరాదా చెంత చేర సమయమిది కాదా ఒకసారి నన్ను చూడరాదా సమయమిది కాదా చాలు నీ మర్యాద వదలాడినే నీ వాడనే కాదా. నువ్వు పులుపుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు ఒలలనా అది నీకే తెలుసు. మగడంటే మోజు లేనిదానా మనసుంటే నీకు నేను లేనా మగడంటే మోజు లేనిదానా నీకు నేను లేనా కోపమానా పైన నీ నోటి మాటకి నోచుకోలేనా. నిలువవే వాళ్ళు కనుల దాన వయ్యారే హంస నడక దాన నీ నడకలు హొయలున్నది తాన నువ్వు పొలుపుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలలనా ఓ తెలియా ఓ మగువా అది నీకే తెలుసు.
హాయ్ దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునః స్వాగతం. మనం ఇప్పుడు విందాము శ్రీమతి మాన్యం శారద గారు రచించిన ప్రేమ ఓడిపోదు అనే కథని. మరి ఈ కథ పేరు వినగానే అర్థమవుతోంది, ఇది ప్రేమ కథ అని. మరి ఈ కథలో ఆ ప్రేమ జంట ఎవరు, వారి ప్రేమ ఎలా గెలిచింది? కథ విని తెలుసుకుందాం. సూర్యుడు తూర్పు వైపు నుంచి తన్నిన బంతిలా పడమటికి వాలిపోతున్నాడు. ఓడిపోయిన వెలుగు అవమానంతో హరించుకుపోతోంది. విజయం వరించిన చీకటి వేల చేతులతో సృష్టిని తన గుప్పిటలో బిగించే ప్రయత్నం చేస్తోంది. ఆ కొండ అంచులో మనిషి సృష్టించిన తోటలో రిటైనింగ్ వాల్ని ఆనుకొని లోయల్లోకి చూస్తున్నాను. ఎత్తైన కొండల మూలలు దట్టంగా ఘనీభవించిన చీకటి సాయం సంధ్యతో జత కలిపి ద్రవించి స్రవించి లోయంతా ఆక్రమిస్తోంది. పచ్చని చెట్లన్నీ నల్లని ముసుగు వేసుకుంటున్నాయి. కొండ కొసలు మాత్రం అస్తమిస్తున్న సూర్యకాంతితో ముక్కోపి ముక్కుల ఎర్రగా మెరుస్తున్నాయి. అక్కడ నిలబడి చూడడం నాకెంతో ఇష్టం. అలా ఎన్ని గంటలు చూసినా విసుగనిపించదు నాకు. ఆ చీకటి లోయల్లో నేను చూసే వెలుగేమిటో ఎవ్వరికీ అర్థం కానిది. నా జీవితానికి వెలుగునిస్తానన్న నిశాంత్ అక్కడే అస్తమించాడు. అప్పటి నుంచి నా జీవితంలో అవకాశం దొరికినప్పుడల్లా అక్కడికి వచ్చి ఆ ప్రాంతంలో రోజులకి రోజులు గడపటం నా జీవిత చర్య అయిపోయింది. ఎన్నోసార్లు నేను కూడా ఆ లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, కానీ ఎందుకో నేను అలా చేయలేకపోయాను. చావంటే నాకు భయమని చెప్పలేను. బాగా ఆలోచించగలిగే వారెవరూ ఆత్మహత్య చేసుకోలేరని నా ఉద్దేశం. ఒక క్షణపు ఆవేశమే మనిషిని ఆత్మహత్య వైపు పురుకొల్పుతుంది. నిజానికి నిశాంత లేని జీవితాన్ని నేనన్నడూ ఊహించనైనా లేదు. నిశాంత లేకుండా ఇన్ని సంవత్సరాలు నేను ఎలా బ్రతికానో, బతకగలుగుతున్నాను నాకే అంతుబట్టని సత్యం. నేను చచ్చిపోతే ఆ తర్వాత ఏమవుతాను? ఇప్పుడు నాకు నిశాంత లేకపోయినా ఒక మనసు ఉంది. దాని నిండా నిశాంత గురించి ఆలోచనలు జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చచ్చిపోతే నా మానస మంజూష పగిలి దానిలో భద్రపరిచిన అతని స్మృతులు చల్లా చెదురువైపోవా? ఆ ఆలోచనే నన్ను చావనీయట్లేదు. ఇప్పుడు నా వయసు 40 సంవత్సరాలు. గత 20 సంవత్సరాలుగా నా ప్రేమ స్మృతి పరిమళాన్ని గుండెల్లో మోస్తూ బతుకుతూనే ఉన్నాను. ఇన్ని సంవత్సరాల ఎడబాటు నిశాంత జ్ఞాపకాల్ని ఏమాత్రం ఏమనివ్వలేదు సరికదా. ఆలోచనల్లో నేను అతనికి మరింత సన్నిహితురాలనయ్యాను. నా ప్రేమ కథ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. కొన్ని అభిరుచులు ఆకర్షణ మా ఇద్దరిని దగ్గర చేశాయి. ఇద్దరం ఒకే చోట ఉద్యోగం చేస్తుండగా చేరువయ్యాం. ఉద్యోగానికి కొత్త, వయసులో చిన్న, చిలిపిదనంలో మిన్నగా ఉన్న మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. దాన్ని స్నేహమే అనడానికి ఇష్టపడిన మా కొలీగ్స్ ప్రేమరంగు చల్లి పెద్ద పబ్లిసిటీ ఇచ్చారు. ముందు నేను చాలా కంగారు పడిపోయాను. నిశాంత్ మాత్రం నవ్వి, ఇది మామూలే, మనిద్దరం ఆడ మగ, కొంత ఆలస్యం చేశాం, ఇప్పుడైనా మించిపోయింది లేదు, ప్రేమించుకుందాం అన్నాడు. నేను అతని వైపు కోపంగా చూశాను. నీకేమైనా అభ్యంతరమా అన్నాడు అతను చిలిపిగా. నేను జవాబు చెప్పలేదు. విసురుగా ఇంటికి వచ్చేశాను. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. మొదట అలా మాట్లాడినందుకు నిశాంత మీద కోపం వచ్చింది, కానీ ఆలోచించగా ఆలోచించగా అతని మాటల్లో విపరీతం ఏమీ గోచరించలేదు. నిశాంత్ అంటే నాకెంతో ఇష్టం. అతన్ని చూడకుండా ఉండలేను. నా ఆనందాన్ని, అనుభూతుల్ని, బాధని అన్నింటినీ అతనితో పంచుకోవాలని ఉంటుంది. అతను ఒకరోజు ఆఫీస్కి రాకపోతే నా మనసు చిన్నబోతుంది, నిరుత్సాహం ఆవరిస్తుంది. ఇదంతా ప్రేమ కాదా? అంటే ఒక మనిషిని విపరీతంగా ఇష్టపడడం, అతని సాన్నిధ్యం కోరుకోవడమేనా ప్రేమ అంటే? ఇలా అనుకోగానే నా మనసులో ప్రేమ పట్ల ఉన్న చిక్కుముడి విడిపోయినట్లయింది. మన్నాడు నిశాంతిని చూడగానే నా కళ్ళలో తడబాటు చోటు చేసుకుంది. మాటలు తడబడ్డాయి. నిశాంత్ చిన్నగా నవ్వి, ఏంటలా ఉన్నావు అన్నాడు. ఏం లేదు, నీతో కాస్త మాట్లాడాలి అన్నాను కంగారుగా. ఓకే మాట్లాడు అన్నాడు నిశాంత్ నా సీటు దగ్గర నా కుర్చీలో ఆక్కుంటూ. ఇక్కడ కాదు, సాయంత్రం ఏదైనా పార్కుకి వెళ్దాము అన్నాను. పార్కుకా? అవన్నీ పట్టపగలే పబ్లిక్ లాడ్జింగ్లు అయిపోయాయి, వద్దులే అన్నాడు నిశాంత్. పోనీ ఏదైనా సినిమాకి, నువ్వు నీ సీటుకు వెళ్ళిపో అన్నాను గాబరాగా చుట్టూ చూస్తూ. స్టాఫ్ మమ్మల్ని అబ్జర్వ్ చేసి వంకరగా నవ్వుతున్నట్లు సిగ్గుగా ఉంది నాకు. అదే ఆఫీసులో సీటు దగ్గర ఎన్నో గంటలు కబుర్లు చెప్పుకున్నాం మేము. ఏ రోజు భయపడలేదు నేను. ఎవరో మమ్మల్ని కనిపెడుతున్నారన్న కంగారు అసలు లేనేలేదు. కానీ ఈరోజు అతన్ని ప్రేమిస్తున్నాను అనుకునేసరికి భయం గాభరా కలుగుతున్నాయి. సరే అంటూ వెళ్ళిపోయాడు నిశాంత్. ఆ సాయంత్రం బ్రహ్మాండంగా 200 రోజులాడి రికార్డు బద్దలు చేసిన సినిమాకి వెళ్ళాం. హాల్ అంతా ఖాళీగా ఉంది. ఇంకో 10 ఆడితే 250 రోజులు అవుతుందని బలవంతంగా ఆడిస్తున్నాడట ప్రొడ్యూసర్. ఇద్దరం పై వరుసలో కూర్చున్నాం. న్యూస్ రీల్ వస్తోంది. ఇప్పుడు చెప్పు అన్నాడు నిశాంత్. అప్పుడేనా అన్నాను నవ్వుతూ. సినిమా కాస్త చూస్తే కానీ ఇన్స్పిరేషన్ రాదా? నేను తల వంచి నవ్వాను. అసలు సినిమా మొదలైంది. హీరోయిన్ అండర్ వేర్స్ కన్నా అధ్వానంగా ఉన్న బట్టలు తొడుక్కొని సీరియస్గా షాపింగ్కి వెళ్తోంది. గూండా లాంటి హీరో ఆమె పరసు కొట్టేశాడు. హీరోయిన్ హెల్ప్ హెల్ప్ అంటూ అరుస్తోంది. హీరో లాంటి విలన్ తన బ్యాచ్తో వచ్చి హీరోని చావగొట్టి పర్స్ హీరోయిన్కి ఇస్తాడు. మర్నాడు హీరో సైకిల్ షాప్ దగ్గర పంపు కొడుతూ కారులో వెళ్తున్న హీరోయిన్కి కనిపిస్తాడు. హీరోయిన్ జాలిపడి పలుకరిస్తుంది. హీరో తన దొంగతనం చేయడానికి చావుబతుకుల మధ్య ఉన్న తన తల్లి కారణమని సైకిల్ పంపుకి జీవితానికి ఉన్న సాపత్యాన్ని వివరిస్తాడు. అంతే డ్యూయిట్. హీరో హీరోయిన్ని అసభ్యమైన పదాలతో వర్ణిస్తూ దొర్లిస్తూ పాట పాడడం, హీరోకి విలన్కి ఫైటింగ్, చివరిలో హీరోకి హీరోయిన్కి పెళ్ళి. సినిమా పూర్తయ్యేసరికి ప్రేమంటేనే విసుగొచ్చింది, వెగటొచ్చింది నాకు. నిన్ను ప్రేమిస్తున్నాను నిశాంత్ అని ఎంతో మధురంగా అతనికి చెప్పాలని వచ్చిన నేను సినిమా చూసి చేదుమింగినట్లయిపోయాను. ఏదో మాట్లాడాలన్నా, చివరికి సినిమా కూడా పూర్తయింది, నువ్వు పెదవి విప్పనే లేదు అన్నాడు నిశాంత్ బయటకు వస్తూ. ఈ సినిమా ఇన్ని రోజులు ఎందుకు ఆడినట్లు అన్నాను అతని ప్రశ్నకి జవాబు చెప్పకుండా. నిశాంత్ చుట్టూ చూస్తూ, నయం, ఈరోజు రష్ లేదు కాబట్టి బతికిపోయాం. లేకపోతే అభిమాన సంఘాలు మనల్ని చితకబాది ప్రొడ్యూసర్కి పార్సిల్ చేసేవారు అన్నాడు. నిజం నిశాంత్, అంత అసభ్యకరమైన మాటలతో హీరో హీరోయిన్ ఉడికిస్తుంటే హీరోయిన్ లాగి కొట్టక ప్రేమించేనని ఎగబడుతుందేంటి? అదే నా ప్రేమంటే అన్నాను ఆవేశంగా. కర్మ, సినిమాలు చూసి ప్రేమకి భాష్యం తెలుసుకుంటానంటే నిన్ను ఈ మసాలా సినిమాకి తీసుకొచ్చేవాడే కాదు. మసాలా సినిమాలంటూ వేరే ఉంటాయా? ఉంటాయి. అసలు సినిమాలో సరుకు లేనప్పుడు ఇలాంటి పచ్చి డైలాగ్స్తో క్యాష్ చేసుకునే సినిమాలు. ఛహ్ అన్నాను ఏహ్యంగా. సరే అసలు సంగతి ఇప్పుడైనా చెబుతావా అంటూ అడిగాడు నిశాంత్. ఇప్పుడు కాదు అనేశాను. కానీ చాలా రోజుల వరకు నేను ఆ మాట అతనికి చెప్పలేకపోయాను. ఈరోజు మా ఊరు వెళ్తున్నాను అన్నాడు నిశాంత్ ఒకరోజు నా దగ్గరకు వచ్చి. ఎందుకు? నా పెళ్ళి. నేను ఉలిక్కిపడ్డాను. ఎప్పుడు అన్నాను మెల్లిగా. తేదీ నిర్ణయించలేదు, వాళ్ళు అమ్మాయిని చూశారట. నేను ఫార్మల్గా చూసి అంగీకరిస్తే ముహూర్తం పెడతామని రాశారు. రాత్రికి బయలుదేరుతున్నాను. నా మనసులోంచి దుఃఖం తన్నుకొస్తోంది. ఎక్కడ బయటపడిపోతానో అని భయంగానూ ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ అంటూ సీట్లోంచి పని ఉన్నట్టుగా లేచి వెళ్ళిపోయాను. అతను వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు దుఃఖాన్ని దిగమింగి పనిచేయడం కష్టమైపోయింది. పర్మిషన్ పెట్టి బయటకు వస్తుంటే ధరణి అన్న పిలుపు విని ఆగిపోయాను. నిశాంత్, ఏం తొందరగా వెళ్ళిపోతున్నావు అంటూ నాతో పాటు నడవడం ప్రారంభించాడు. వంటలో బాగాలేదు. వంటలోనా మనసులోనా? నేను అతని వైపు కోపంగా చూడబోయాను. కానీ ఆ కోపాన్ని కప్పేస్తూ కన్నీళ్లు జారాయి. ఛా, ఏడుస్తున్నావా? ఏం జరిగింది అన్నాడు కంగారుగా. అతని ఓరడింపుకి నా దుఃఖం వెల్లువైంది. జవాబు చెప్పలేకపోయాను. ఏడవకు, ఏదైనా కావాలంటూ అడుగు, నువ్వేం చెయ్యమన్నా చేస్తాను. కానీ ఇలా ఏడిస్తే నాకు ఇష్టముండదు అన్నాడు నిశాంత్. నేను కాసేపు మౌనంగా ఉండి నీకో సంగతి చెప్పాలనే ఆ రోజు సినిమాకి తీసుకెళ్లాను. కానీ ఆ దరిద్రగొట్టు సినిమా చూసి చెప్పాల్సింది చెప్పలేకపోయాను నిశాంత్ అన్నాను బాధగా. పోనీ ఈ మధ్యలోనైనా చెప్పలేకపోయావా? ఆ చండాలపు సినిమా చూశాక, అబ్బా సినిమాని తిట్టడం ఆపి అసలు సంగతికిరా, నాకు అవతల ట్రైన్కి టైం అవుతోంది. నేను చెప్పాలని ప్రయత్నించాను. పెదవులు కదల్లేదు. నిస్సహాయంగా ఏం లేదు అన్నాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వింటున్నాము శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ప్రేమ ఓడిపోదు అనే కథని. మరి కథలో నిశాంత ధరణిలు వివాహం చేసుకున్నారా లేదా చివరికి కథ ఏమైంది అనేది కథ యొక్క తర్వాయి భాగంలో తెలుసుకుందాము. ఒక చిన్న విరామం తర్వాత వెంటనే వచ్చేస్తాను. వింటూనే ఉండండి మైండ్ మీడియా.
చిన్న మాట వినరావమ్మ, గిలిగింతలకు పూచిన మల్లెల మురికాలు, నీ చిరునవ్వుకు సరికావమ్మ. ఓ చిగురాకులలో తిలకమ్మ, వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తీయదనాలకు, కలవా విలువలు సెలవీయా. ఓ చిగురాకులలో తిలకమ్మ, చిన్న మాట వినరావమ్మ.
హాయ్, నేను మీ సుమంగలి అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునః స్వాగతం. మనం ఇప్పుడు శ్రీమతి వన్యం శారద గారు రచించిన ప్రేమ ఓడిపోదు అనే కథను వింటున్నాం కదా. మరి ఈ కథలో నిశాంత్ని ప్రేమించిన విషయాన్ని బయటపడి చెప్పలేకపోతోంది తరుణి. మరి చివరికైనా తన మనసు విప్పి అతనితో తన మనసులో ఉన్న మాట చెప్పగలిగిందా లేదా? మరి నిశాంత్ లోయలోకి జారిపోయాడు అన్న విషయం కథ ప్రారంభంలోనే తెలుసుకున్నాం కదా. మరి తర్వాత తరుణి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది, కథ ఏ విధంగా ముగింపు ఇచ్చారు రచయిత్రి అనే విషయాన్ని కూడా ఇప్పుడు కథలోని ఈ భాగం విని తెలుసుకుందాం. సరే నేను వెళ్తున్నాను అన్నాడు నిశాంత్. నేను వస్తాను అన్నాను. మా ఇంటికా? మా నాన్న చెండసాసండు, డొక్క చించేస్తాడు. కాదు, స్టేషన్కి. ఇద్దరం స్టేషన్లోకి వెళ్ళేసరికి ట్రైన్ ప్లాట్ఫామ్ మీద సిద్ధంగా ఉంది. నిశాంత్ ట్రైన్ ఎక్కి గుమ్మం దగ్గర నిలబడ్డాడు. సిగ్నల్ ఇచ్చారు అన్నాడు నా వైపు చూస్తూ. అన్నాను నీరసంగా. గార్డు జెండా ఊపుతున్నాడు. నేను తల ఊపాను. రైలు కదులుతోంది, ఇప్పటికి కూడా చెప్పలేవా అన్నాడు నిశాంత్. నా కళ్ళలో నీళ్లు పొంగాయి. రైలు ముందుకు జరుగుతోంది. నిశాంత్ దూరం అవుతున్నాడు. నేను రివ్వున పరిగెత్తి నిశాంత్ చెయ్యి అందుకొని ముద్దు పెట్టుకున్నాను. నిశాంత్ వెంటనే రైల్లోంచి దూకేశాడు. నేను ఆశ్చర్యపోతూ ఊరెళ్ళవు అన్నాను. ఇంకెందుకు, అసలు విషయం తెలిసాక అన్నాడు నవ్వుతూ. నిన్ను ప్రేమించాను అని చెప్పడానికి ఇన్ని రోజుల నిన్ను పెట్టుకొని సినిమా తీస్తే నిర్మాత ఆరిపోతాడు అన్నాడు భుజం మీద చెయ్యేస్తూ. నేను సిగ్గుగా తలదించుకున్నాను. ఆ రాత్రి తిరుమల కాటేజ్లో ఇలా జరుగుతుందని అనుకోలేదు అన్నాను ఆవేదనగా నిశాంత్ ఒడిలో తలదాచుకుంటూ. నిశాంత్ నా వైపు చురుగ్గా చూస్తూ, మన పెళ్లి జరగాలని కోరుకోలేదా నువ్వు అన్నాడు. అది కాదు, మన వాళ్ళంత కఠినంగా ఒప్పుకోరని, పట్టుదల కోసం మనల్ని దూరం చేసుకుంటారని అనుకోలేదు. ఇక వాళ్ళ సంగతి మానేసి మన గురించి ఆలోచించడం మొదలెట్టు. రేపు ఎల్లుండి కూడా మంచి ముహూర్తాలున్నాయట. ఏ రోజు చేసుకుందాం పెళ్ళి అన్నాడు నిశాంత్ చిలిపిగా చూస్తూ. ఎల్లుండి చేసుకుందాం అన్నాను నవ్వుతూ. నిశాంత్ నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఇంకా రేపటిదాకా ఆగలేనంటావు అనుకున్నాను, ఎల్లుండి దాకా పోస్ట్పోన్ చేస్తున్నావేంటి అన్నాడు కళ్ళెగరేస్తూ. ఈ తిరుమల ఎంతో బాగుంది, రేపంతా తిరిగి చూద్దాం అన్నాను. రేపు పెళ్లి చేసుకుని ఎల్లుండి చూడొచ్చుగా అన్నాడు నిశాంత్. నేను సిగ్గుగా అతని వైపు చూసి, చెబితే ఏమనుకోవుగా అన్నాను. అతను తల అడ్డంగా తిప్పాడు. మామూలు భార్యాభర్తల్లో తిరగడంలో థ్రిల్ లేదు. మనం ప్రేమికులుగా ఈ ప్రదేశాలను చూడడంలో ఎంతో ఆనందం ఉంది. నా మాట కథ నవ్వి, తెలివైన దానివే అన్నాడు. ఆ రోజంతా తిరుమల చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ చూసేశాం. సాయంత్రం కాటేజీకి వచ్చి స్నానం చేసి వుడ్లాండ్స్లో భోంచేసి వస్తుంటే అలా కొండ చివరికి వెళ్ళి కబులు చెప్పుకుందాం అన్నాను. ఇప్పుడా అన్నాడు నిశాంత్. చీకటి పడితేనే వెన్నెలుందిగా అన్నాను నేను. ఇద్దరం కొండ కొసన ఉన్న రిటైనింగ్ వాళ్ళకి చారబడి నిలబడ్డాం. చీకటి నిండిన కొండలు వెన్నెల పమిటలు వేసుకున్నాయి. కొండల మధ్య చిక్కుపడిన గాలి ఈలలు వేస్తోంది. లోయంతా మిణుగురులు తిరుగుతూ రాలిపడుతున్న నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. పేరు తెలియని పక్షుల కోకోలు, మంచుతో తడిసిన గాలులు అస్పరిస ఎంతో ఆనందంగాతో చూస్తున్నాం. ఇప్పుడు ఆ లోయలోకి జారితే ఎలా ఉంటుంది? ఛా అన్నాను బాధగా. ప్రమాదంలో కూడా ప్రమోదం ఉంటుంది ధరణి అన్నాడు నిశాంత్ నవ్వుతూ. మీ పేరు ధరణి కదూ? నేను వెనక్కి తిరిగి చూశాను. ఎవరో నాకు తెలియని వ్యక్తి నిలబడి ఉన్నాడు అక్కడ. మీ నాన్నగారు వచ్చారమ్మా, కాటేజ్ దగ్గర ఉన్నారు. నాన్నగారు వచ్చారా అన్నాను విస్మయంగా చూస్తూ. అవునమ్మా, ఒక్కసారి రమ్మంటున్నారు. ఒక నిమిషం, నాన్నగారిని ఇక్కడికే తీసుకొస్తాను అంటూ నిశాంత్కి చెప్పి అతనితో కాటేజీకి వచ్చాను. నాన్న నిలబడి ఉన్నారు అక్కడ. నాన్న అన్నాను ఆనందంగా. ఏమ్మా, మాకు చెప్పకుండానే పెళ్లి చేసుకుందామనుకున్నావా అన్నారు నాన్న. నేను తప్పు చేసిన దానిలా తలదించుకొని మీరు ఇష్టపడలేదుగా నాన్న అన్నాను. ఏదో పెద్దవాళ్ళం, కొన్ని పట్టింపులుంటాయి, కానీ అంతమాత్రానికే కన్నవాళ్ళని వదిలేసుకునేంత కఠినాత్మలం కాము. అబ్బాయి ఏడి అన్నారు చుట్టూ చూస్తూ. గార్డెన్లో కూర్చున్నారు, మీరు స్నానం చేస్తే ఇద్దరం వెళ్దాం అంటూ గీజర్ ఆన్ చేశాను. నాన్న స్నానం చేశాక నిశాంత్ కూర్చున్న గార్డెన్లోకి మేము వెళ్ళేసరికి అక్కడ జనం మూగి ఉన్నారు. ఏం జరిగింది అన్నాను కంగారుగా. ఆ బాబెవడో గోడ కానుకొని నిలబడ్డాడు, గోడ ఇరిగి లోయలోకి పడిపోనాడు అన్నాడు ఒక వ్యక్తి. నేను అపనమ్మకంగా చుట్టూ చూశాను. అక్కడ నిశాంత్ గాగుల్స్ స్వెట్టర్ పడి ఉన్నాయి. నా కళ్ళ నిండా చీకటి అలుముకుంది. జావలా జారిపోయాను. సరిగ్గా ఆ సంఘటన జరిగి 20 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం ఆ రోజున ఎన్ని పనులున్నా అక్కడికి వచ్చి ఆ గోడ మీద పూలు పెట్టి కొన్ని గంటలు గతాన్ని నెమరేసుకుంటాను. నిశాంత్ జ్ఞాపకాలతో ఊపిరి పోసుకుంటూ అలాగే కూర్చున్నాను. ఆ రోజు నేను కూర్చున్న చోటుకి ఒక వ్యక్తి వచ్చాడు. అతను కూడా గోడ మీద పూలు పెట్టి గోడకు తలవాల్చి, ధరణి ఐ లవ్ యూ అన్నాడు. నేను ఉలిక్కిపడి చూశాను అతని వైపు. చీకట్లో మొహం కనిపించడం లేదు. మీ పేరు అన్నాను ధైర్యం చేసి. అతను నా వైపు తల తిప్పి నిశాంత్ అన్నాడు. నాకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. దుఃఖం వెల్లువలా పొంగికొచ్చింది. అది ఆనందమో బాధో చూసి ఏం జరిగిందమ్మా అన్నాడు. నేను దుఃఖం ఆపుకుంటూ నేనే ధరణిని అన్నాను. అతను నివ్వెరపోతూ చూస్తూ, నువ్వు బతికే ఉన్నావా ధరణి అన్నాడు. నేను మాట్లాడలేకపోయాను. ఆ రోజు మీ నాన్నగారు వచ్చారని నిన్ను తీసుకెళ్లిన వ్యక్తి మీ నాన్నగారు నిన్ను బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నారని చెప్పాడు. నేను పరిగెత్తుకొచ్చేసరికి మీరిద్దరూ లేరు. మన్నాడు నువ్వు ఈ లోయలోకి దూకి చచ్చిపోయావని నీ గొలుసు. నేను నిర్లిప్తంగా నవ్వి, నన్ను అంతే చేశారు, నువ్వు జారి ఈ లోయలో పడి అన్నాను. ఎంత దగ అన్నాడు అతను ఆవేదనగా. నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తానే, నువ్వు కనిపించనే లేదెందుకని అన్నాను. నువ్వు చచ్చిపోయావని తెలిసాక నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారు మా వాళ్ళు. అది తప్పించుకునేందుకు ఫారిన్ వెళ్ళిపోయాను నేను. ఈ సంవత్సరమే మా అమ్మ చనిపోయిందని తెలిసి ఇండియా వచ్చేసా. నువ్వు పెళ్లి చేసుకోలేదా అన్నాను విస్మయంగా. నువ్వు లేదు నిశాంత్ అన్నాను కన్నీళ్లతో. ఎందుకు ఏడుస్తావు, ఆలస్యంగానైనా తిరిగి దేవుని సన్నిధిలోనే కలుసుకున్నాం మనం. ప్రేమ ఓడిపోదని నిరూపించాం, రేపు ఇక్కడే పెళ్లి చేసుకుందాం అన్నాడు నిశాంత్ నా దగ్గరగా వచ్చి తల నిమురుతూ. అలా ఎంతసేపు గడిచిందో. ఇక వెళ్దామా, అతని మాటకి స్పృహలోకి వచ్చాను. ఇద్దరం కాటేజీల వైపు నడుస్తున్నాం. ఎవరితో వచ్చావు? ఎవరూ లేరు. మరైతే నా కాటేజ్కి వచ్చేయకూడదు అన్నాడు. సరే అయితే రేపు పట్టుచీర కట్టుకొని సిద్ధంగా ఉండు, గుడికి వెళ్దాం, సింపుల్గా చేసేసుకుందాం. గుడ్ నైట్ అన్నాడు నా చెయ్యి వదులుతూ. నేను తల ఊపి ముందుకు నడిచాను. టైం ఎంత అయిందో తెలీదు, నిద్ర రావడం లేదు. నిశాంత్ని తిరిగి చూస్తాననుకోలేదు. హఠాత్తుగా తెలిసిన ఈ నిజం నన్ను నిలువున కుదిపేస్తోంది. జీవితాలు కూడా కథల్లాంటివేనా? ఇన్ని సంవత్సరాలుగా అతను కూడా నా కోసమే ఉండిపోవడం నాకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తోంది. ఆ నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. ఎవరో ఏడుస్తున్న శబ్దం. ఉలిక్కిపడి లేచి హాల్ బయటికి కిటికీలోంచి చూశాను. ఒక స్త్రీ రోదిస్తూ నిలబడి ఉంది. ఎవరమ్మా అంటూ తలుపు తీశాను. ఆమె చూడడానికి మంచి కుటుంబం మనిషిలా ఉంది. కొంచెంసేపు ఇక్కడ ఉంటాను అంది తలదించుకొని. ఏం జరిగింది, లోపలికి రండి అన్నాను. ఆమె లోనికొచ్చి కూర్చుంది. మీ బాధ ఏంటో చెప్పండి, ఎవరైనా వెంబడిస్తున్నారా అన్నాను. అదేం లేదు, మా వారితోనే చిన్న తగాదా. మా ఆడపడుచు పెళ్లి కని వచ్చాం. మగపెళ్లి వారు శక్తికి మించిన కోరికలు కోరుతున్నారు. అయినా అల్లారు ముద్దు చెల్లెళ్ళని నా వంటి మీద నగలు కూడా తీసుకొని అమ్మి చేస్తున్నారు. రేపు మన పిల్లగతి ఏంటన్నానని చెయ్యి చేసుకున్నారు అంది ఏడుస్తూ. మీది అరేంజ్డ్ మ్యారేజా అడిగాను నేను. కాదు, ప్రేమించి చేసుకున్నాం. ఆయనకి నేనంటే ప్రాణం. కానీ నిత్యం ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందులు, సామాజిక న్యాయాలు, మనుషులు మా ప్రేమని ఆవిరి చేసేశారు. చివరికి ఆయన చేతుల్లో దెబ్బలు తిట్లు మిగిలాయి అంది బాధగా. ఇంతలో ఆమె భర్త వచ్చి తుడుతూ తీసుకెళ్ళాడు ఆమెని. నా మెదడు వేడెక్కిపోయింది. పెళ్ళి ప్రేమని నాశనం చేస్తుందా? నిశాంత్ నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. 20 సంవత్సరాలు నా కోసం పరితపిస్తూ ఉండిపోయాడు. నా కళ్ళారా చూశాను. ఇప్పుడు ఇక దేనికోసం నేను అతను వివాహం చేసుకోవాలి? పెళ్లి చేసుకొని ఈ సామాజిక ఇరుసు కింద నలిగి మేం కూడా మామూలు భార్యాభర్తల్లో కీచులాడుకోవాలా? ఒకే కప్పు కింద శత్రువులుగా మారిపోవాలా? వద్దు, నాకు అతని ప్రేమ కావాలి. అది కావాలంటే నేను అతనికి దూరంగా, మనసుకు మాత్రం దగ్గరగా, అంతే. నేను వెంటనే తెల్లవారకుండానే కాటేజ్ ఖాళీ చేసి తిరుపతికి వచ్చి ట్రైన్ ఎక్కేశాను. అప్పుడు తెల్లవారుతోంది. నిశాంత్ నా కోసం జీవితాంతం పరితపిస్తాడు. ఆ ప్రేమే నాకు కావాలి. ఇది ఫ్రెండ్స్ ప్రేమ ఓడిపోదు కథ. ఈ కథలో ధరణి, నిశాంత్ వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుందాం అంటే పెద్దల వల్ల, వాళ్ళు చేసిన మోసం వల్ల విడిపోయారు. తిరిగి 40 సంవత్సరాలు అంటే పెద్ద వయసు ఏం అయిపోలేదు. ఈ రోజుల్లో చాలామంది ఆ వయసులో వివాహాలు చేసుకుంటున్నారు కూడా. కానీ ఆ సమయంలోనైనా వివాహం చేసుకుంటారు అంటే, ఒక జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ప్రస్తుతం పడుతున్న బాధని చూసి, అంటే ఆ భర్త ఆమెని ఎలా హింసిస్తున్నాడో చూసి తను కూడా ధరణి చేత అలాగే అసహించుకోబడి ఎక్కడ అతనికి మానసికంగా దూరం అయిపోవాల్సి వస్తుందో అని భయపడి ధరణి నిశాంతికి చెప్పకుండానే ట్రైన్ ఎక్కేసింది. ఇక ఇద్దరూ తిరిగి కలుసుకునే అవకాశం కూడా బహుశా ఇంక లేదు. ఎందుకంటే ఆమె మరి తిరుమల రాదు, అతను బతికే ఉన్నాడని తెలుసు కనుక. ఇద్దరు ఆ కలుసుకున్న కాసేపట్లో ఎలాగూ ఇంకా తాము పెళ్లి చేసుకో భార్యాభర్తలుగా మారిపోతున్నామనే నమ్మకంతో ఒకళ్ళకి ఒకళ్ళు ఎక్కడుంటారో అడ్రస్సులు కూడా, ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చి పుచ్చుకోలేదు కనుక ఇక ఇద్దరు తిరిగి కలుసుకునే అవకాశం ఎంతమాత్రము లేదు. బహుశా మానసికంగా ఇద్దరు అలాగా ఒకరికొకరు దగ్గరగానే ఉంటారేమో. ఇది కథ. ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో 4/9/1987 ప్రచురించబడింది. వచ్చే వారం మళ్ళీ శ్రీమతి మన్నెం శారద గారు రచించిన కథలతో మీ ముందుకు వస్తాను. ప్రస్తుతం ఈ వారం అక్షరాల పూదోట కార్యక్రమానికి స్వస్తి పలుకుతూ మీ నుండి సెలవు తీసుకుంటోంది మీ ఆర్జే గిరిజా పేసపాటి. ఎప్పుడు వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి అక్షరాల పూదోట కార్యక్రమం డిసెంబర్ 3, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.